సాయం సంధ్యా సమయం కాబోతున్న సమయంలో కంసుడి ధనుస్సు ఉన్న శాల దగ్గరికి వెళ్ళాడు. కంసుడి ధనుస్సు పెద్ద కొండంత విల్లు, ఒకప్పుడు శివుడే మెచ్చుకుని అతనికి ఇచ్చాట ఆ విల్లుని. ఆ విల్లుని ఒక శాలలో పెట్టాడు, ఒక హాల్లో పెట్టాడు, ఒక మందిరంలో పెట్టాడు. ఆ వింటిని పూజిస్తూ ఉంటాడు ఆయన. యుద్ధానికి వెళ్ళినప్పుడే ఆ విల్లెత్తుతాడు. కొండలాగా ఉన్న ఆ విల్లున్న స్థలానికి వెళ్ళాడు. అక్కడ కాపలవాళ్ళు ఎవరెవరు అంటే, కంసుడి పిలిస్తే వచ్చామండి, మేము మేనలో ఉండగానే అయితే చూసి వెళ్ళిపోండి, ముట్టుకోకూడదు, ఈ మ్యూజియంలో వస్తువులు ముట్టుకోకూడదు అన్నట్టు వాళ్ళు. అలాగే నన్ను దగ్గరకు వచ్చి కృష్ణుడు అమాంతంగా ఎడం చెత్తు ఆ విల్లు పైకెత్తి గట్టి ఒక్కసారి సంధించాడు. అల్లెతాడు దానికి తోడి గట్టి అలా లాగ్గానే పెళ్ళు అని విరిగిపోయింది విల్లు. ఆనాడు రామావతారంలో శివధనుర్భంగం, ఇప్పుడు కంసధనుర్భంగం అయ్యింది. విల్లు రెండుగా విరిగిపోయిందిట. ఆ శబ్దం ఏమైందో తెలుసా? కోదండ భంగ నిర్గత నాదము వీణులకు భీషణంబై, అంటే చివరినది పెళ్ళు అని ఆ శబ్దం అలా రావడంతో, ఆ కోదండ విరిగిపోవడంతో ఆ శబ్దం మారుమోగిపోయి నగరంలో వాళ్ళందరూ మూర్చిపోయేలా చేసింది. నగరంలో చాలామంది మూర్చిపోయారు. ఇంతెందుకు ప్రసవానికి సిద్ధంగా ఉన్నవాడికి వెంటనే డెలివరీ అయిపోయిందిట. సిజేరి అని అక్కర్లేకుండా, దమిడి ఖర్చు అక్కర్లేకుండా కృష్ణుడు ధనుర్భంగం చేస్తే హాయిగా ప్రసవం అయిపోయింది కొంతమందికి. ఆ తర్వాత కృష్ణుడి పేరు పెట్టుకున్నారట ఆ పిల్లలకు కూడా. ఈ శబ్దం భేదించన్ భోజ విభుని బెంకంబదీప, కంసుడిని అప్పటిదాకా ఉన్న మంచి ధైర్యంతో ఉన్నవాడిని పడగొట్టేసింది. కంసుడికి చాలా ధైర్యం ఎక్కువ, కానీ ఈ శబ్దం వినగానే వాడి ధైర్యం పోయి హడిలిపోయాడు. అమ్మా అని హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు అయిపోయాడు, గుండెపోటు వచ్చిన వాళ్ళు అయిపోయాడు. ఏమిట్రా ఈ శబ్దం అన్నట్ట. ఎవరో చెప్పారు, మీ మేనల్లుళ్ళని అనవసరంగా ఇక్కడికి లాక్కొచ్చావు, కెలుక్కున్నావు, వాళ్ళు వచ్చి మొత్తం ధనుసు విరగొట్టారు, ఆ శబ్దం ఇది అన్నారట. దాంతో ఆ రాత్రి వాడికి నిద్రపడితే ఒట్టు. ఈలోపు అక్కడ కాపల వాళ్ళు ఏం చేశారు, రాజుగారి విల్లు విరగొడతా ఒట్రా పిల్లాడా అని మీదకు వచ్చారు. అప్పుడు బలరామకృష్ణులు ఈ విరిగిపోయిన ధనుస్సు యొక్క ముక్కలు చెరోటి పుచ్చుకుని రండి రండి అని ఒక్కొక్కడిని పిలిచి ఈ ముక్కలతో వాళ్ళని ముక్కలు ముక్కలు చేసి పారవేశారు. కార్ముక ఖండ హస్తులై, ఆ కార్ముక యొక్క ఖండాన్ని వింటి యొక్క ముక్కలని పుచ్చుకుని మొత్తం కాపలవాడిని ఓచకోత కోసి చంపి పారేశారు. ఆ విల్లు అంత గట్టిది, దాంతో నెత్తి మీద కొడితే కొబ్బరికాయ పగిలినట్టు వాడు తల పగిలిపోయింది. ఆ మధ్యన ఒక ఆవిడ కొబ్బరికాయతో కోపం వచ్చి ముగుడు కొట్టింది. ఏమేం ఆఫీస్కి టైం అవుతుంది, తొందరగా కొబ్బరికాయ కొట్టంటే కొబ్బరికాయ కొట్టమని హడావుడి చేస్తామని కంగారులో నెత్తి మీద కొట్టిందో కోపంతో కొట్టిందో ఆయన తల పగిలింది, ఆసుపత్రికి వెళ్ళాడు. అలా ఆయన తల పగిలినట్టుగా వాళ్ళ తల పగిలిపోయిందిట. మొత్తం అందరినీ చంపి పారవేసి కాపల వాళ్ళని వీళ్ళిద్దరూ వెళ్ళారు. బలరామకృష్ణులు రావడం, ధనుస్సుని విరవడం, కాపల వాళ్ళను చంపడం విన్న ఈ కంసుడికి ఆ రోజు ఇక నిద్ర లేదు. అతి కష్టం మీద నిద్ర వస్తే ఆ నిద్రలో కల వచ్చింది టండోయ్. ఏమిటా కళ? గరళము త్రాగుటయ్యోను, విషం తాగినట్టు కలొచ్చింది. ఇలా కలొచ్చిందంటే వాడు ఎక్కువ కాలం బతకడు. ప్రేతము పరిరంభించుటయు, శవాన్ని కౌగిలించుకున్నట్టు కలొచ్చిందిట. నగ్గన భావుడగుటయున్, గొడ్డెప్పు తిరుగుతున్నట్టుగా దిశమలతో తిరుగుతున్నట్టు అనిపించిందిట. ఈ విధంగా పాప వాడికి పిచ్చికల్లు వచ్చి నిద్ర పట్టగా ఎలాగో ఆ రాత్రి వేగించాడు తప్ప తెల్లారేసరికి పోయాడు అనుకుంటే వేరే విషయం. ఆ రాత్రి వాడికి సరిగ్గా గడవలేదు, బెంగతో గడిచింది. కానీ కృష్ణుడు బలరాముడు పిల్లల్ని వెంట పెట్టుకుని, మనం ఇక్కడికి వచ్చిన విషయం కంసునికి తెలుసు, ధనుస్సు విరగొట్టిన విషయం తెలుసు, కాబట్టి జాగరూకతతో పిల్లల్ని కాపాడాలి. మనిద్దరిని కంసుడు ఏమీ చేయలేకపోవచ్చు, కానీ మనతో వచ్చిన పిల్లలకి ప్రమాదం అని పిల్లలకి కాపలా కాస్తూ వాళ్ళు నిద్రపోలేదు. ఒక అరుగు మీద కూర్చున్నట్టు వాళ్ళిద్దరూ, మిగతా వాళ్ళని పిల్లల్ని పడుకోబెట్టారు. అక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది పాయసం ఇస్తే ఆ పాయసం అన్నం కింద వండుకొని అన్నం పాయసాన్నాన్ని తిన్నారు. ఈ విధంగా దుష్ట శిక్షణ కార్యక్రమం పూర్తయ్యింది. ఇది అయ్యాక కంస సంహారం అయ్యాక ఆ తర్వాత ఆయనకు ఉపనయనం, విద్యాభ్యాసం. విద్యాభ్యాసం అయిన తర్వాత ఈ ద్వారకా నగరం మధురా నగరానికి బదులుగా ఎందుకు కట్టుకోవాల్సి వచ్చిందో తెలుసుకోవాలి. అసలు బజాక అక్కడ ఉంటుంది. ఆ తర్వాత రుక్మిణీ కళ్యాణం, సత్యభామ కళ్యాణం, జాంబవతీ కళ్యాణం, అష్టమహిషుల కళ్యాణం, షోడశ స్త్రీలతో వివాహం. చాలామంది తెలియక గోపికలను పెళ్లి చేసుకున్నాడు అనుకుంటారు. గోపికలు 16,000 మంది కాదు, అసలు వాళ్ళతో పెళ్లి సంబంధం లేదు. 16,000 మంది రాజకన్యల్ని నరకాసుర వధ చేసి వివాహం చేసుకోవడం. ఈ అన్ని అద్భుతమైన ఘట్టాలే. ఉషా పరిణయం ఒకటే ఒకటి, కుచేలోపాఖ్యానం, చాలా అద్భుత ఘట్టాలు ఉంటాయి ఇందులో. ద్విధుడు మహేంద్రుడు అని ఉన్నారు కదా, అందులో ద్విధుడిని బలరాముడు చంపడం. ఆఖరణ ఇవన్నీ అయ్యాక చెట్ట చివరగా శ్రీకృష్ణ పరమాత్ముడు అవతారం చాలించడం, ద్వారకానగరం సముద్రంలో వెళ్ళిపోవడం. ఈ ఘట్టాలు ఉత్తర భాగం అంతా ఇక్కడ చెప్పుకుంటా ఉన్నాడు. ద్వారకలో జరిగిన ఘట్టాలన్నీ కూడా, ఆ ఘట్టాలన్నీ శ్రద్ధగా ఎప్పటికప్పుడు సమయమునికి వస్తేనే వినగలుగుతారు కనుక. కథ వినకపోతే ఇక్కడికి వచ్చి ఉపయోగం ఉంది దీక్షాగంగ ధారణ చేసి. ఇక్కడికి వచ్చి భాగవతం వింటేనే పరమాత్మ సంతోషిస్తాడు. భాగవత అధిష్టాన దేవత.
శ్రీకృష్ణ పరమాత్ముడు కంస ధనుర్భంగం చేసి ఆ రాత్రిపూట పిల్లల్ని రక్షించుకుంటూ జాగరూకుడై ఉన్నాడు. పరమాత్మ ఎలాగైనా రక్షించగలడు, కానీ లౌకిక ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకుని, నాయనలారా శత్రువుల యొక్క నగరంలో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, అనుక్షణం మీ ప్రాణరక్షణ మీరు చూసుకోండి అని చెప్పడం కోసం తాను కూడా మెలకుగా ఉన్నాడు. కృష్ణుడు కూడా ఎప్పటికప్పుడు తన వస్తువుల్ని కాపాడుకున్నాడు. మన వాళ్ళేమో ఆ గోవింద అన్నం కదా ఆయనే చూసుకుంటాడని రైలు కింద సూట్ కేసు పెట్టేసి బయట తిరిగితే వాడు పట్టుకుపోతే ఎవడు రక్షిస్తాడు? నీ బాధ్యత నువ్వు సేకరించాలి. ఆ పరమాత్ముడిని నమ్ముకుని వచ్చేసామండి, టీ కాఫీల సంగతి ఆయనే చూసుకుంటాడండి అంటారు. టీ కాఫీల సంగతి ఆయన చూసుకుంటాడు, సూర్యబాబు గారు చూసుకుంటారు. సూర్యబాబు గారితో వచ్చి నాగేశ్వరరావు చూసుకుంటాడు. ఆయన చూసుకోకుండా ఒక గంట నిద్రపోతే ఆ తర్వాత మనం ముఖాలు చూసుకుంటాం. కాబట్టి భగవంతుడు మనకు ఒక నియమం పెట్టాడు, నువ్వే కష్టపడాలి, నువ్వు వండుకోవాలి, నువ్వు తినాలి. తినకుండా నోట్లో పెడతాడు ఆయన, పొట్టుపోయిలో పొట్టుకున్నట్టు అన్నం పెట్టడు కదా. అందువల్ల ఆయన కూడా ఒక బాధ్యతను సేకరించాడు. చాలామంది ఈ కాలంలో చేస్తున్న చిన్న పొరపాటు అదే. అంటే అన్నిట్లో కదా మళ్ళీ సుమా, చేతుకున్న గాజుల విషయంలో అమ్మో గాజుల బాధ్యత అందట, బంగారపు గాజులు, ఒక్క ఈ కాఫీ బాధ్యత మాత్రం అయిందిట. ఆ విధంగా పరమాత్ముడి బాధ్యం వేసామనే ఉద్దేశంతో తమను తాము పట్టించుకోకపోవడం కూడా ప్రమాదం అన్నమాట. అందువల్ల పరమాత్ముడు రక్షకుడై ఉన్నాడు. అది మంచి పూర్ణిమకాలం గనక చంద్రుడు స్వచ్ఛమైన పిండి వెన్నెలో కురిపిస్తూ ఆకాశంలో ప్రత్యక్షమయ్యాడు. దర్పిత తారాధిప పరిసర్పిత కిరణౌఘ మిళిత సకల దిశంబై ఏర్పడి కమల భవాండము కర్పూరపు క్రోవి భంగి కనుపట్టి నృప. నక్షత్రాలకి వల్లభుడైన చంద్రుడు స్వచ్ఛమైన పిండి వెన్నెలో కురిపిస్తున్నాడు. ఆయన కిరణములు ఆకాశం అంతా వ్యాపించి భూమి మీదకు వచ్చాయి. దానివల్ల ఈ బ్రహ్మాండం ఎలా కనపడుతోంది? తెల్లని కర్పూరాన్ని పిచికారి గొట్టంలో వేసి అందరి మీద తల్లితే ఎలా ఉంటుందో అలా ఉందిట. ఈ హోలీ కాలంలో ఏం చేస్తారు, గొట్టాల్లో పిచికారీ చేసే గొట్టాలు ఉంటాయి కదా, అందులో కుంకుమ రసం రంగులు పోసి కిషు కిషు అని కొడతారు, అవి అందరి మీద పడతాయి. అలా బ్రహ్మాండం అంతా పచ్చ కర్పూరం తెల్లని కర్పూరం జల్లినట్టుగా ఉందన్నమాట. ఒక కర్పూరపు క్రోవిలా కనపడింది, భరిణిలా కనపడింది. చంద్రుడు రావడంతో కొందరికి సంతోషం కొందరికి దుఃఖం వస్తుంది. ఒక్కసారిగా చంద్రుడు రావడంతో తామర పువ్వులు ముడుచుకుపోయాయి. తామర పువ్వులకి సూర్యుడు అంటేనే ఇష్టం, సూర్యుడు వస్తేనే పద్మములు వికసిస్తాయి, ద్యుమణి పద్మాకరము వికచముగా చేయి. అదే చంద్రుడు వస్తే వాటికి బాధ కలుగుతుంది, ముడుచుకుపోతాయి. దాన్ని కవిగారు రాశారండి, పోతన గారు. కళలు కలుగుగాక కమలతోడగుగాక శివుని మౌళి మీద చేరుగాక అన్యునొల్ల తపనుడైన మత్పతి అని సాధ్విభంగి కమల జాతి మొగిడే. చంద్ర, నీ దగ్గర కళలు ఉన్నాయి, ఒక కళ కాదు 16 కళలు ఉన్నాయి, అన్ని కళలుండొచ్చుగాక. లక్ష్మీదేవి నీకు చెల్లెలు అవ్వచ్చుగాక, ముందు చంద్రుడు పుట్టాక లక్ష్మి పుట్టింది పాలసముద్రంలో. కాబట్టి చంద్రుడంతటి వాడు లక్ష్మికి సోదరుడు, లక్ష్మికి నువ్వు సోదరుడు అవ్వచ్చుగాక. శివుడి నెత్తి మీద చేరవచ్చుగాక, అయినా నువ్వు మాత్రం మాకు పరాయి మహర్షివే, పరపురుషుడివే. నువ్వు ఎంత గొప్పవాడివైనా మాకు మాత్రం పరుడివి. మా ఆయన తపనుడు, వేడితో అందరినీ కాల్చి పారేస్తాడు, అయినా ఆయనే మా భర్త అని లోకానికి చెబుతున్నట్టుగా పతివ్రత శిరోమణిలాగా తామర పువ్వు ముడుచుకుపోయిందిట. క్రమంగా చంద్రుడు ఇంకా పైకొస్తూ ఉంటే సముద్రం ఉప్పొంగిపోతుంది. తొగలు సంతసిల్ల దొంగలు భీతిల్ల కడలి మిన్ను ముట్టి కడలు గొనక పొడిచే సీతకరుడు భూరి చకోరక ప్రీతికరుడు జార భీతికరుడు. కలువ పువ్వులు సంతోషించాయి, కలువలకి చంద్రుడు వస్తే ఆనందం వికసిస్తాయి, అందుకే ఆయనకి కలువల రాజు అని పేరు. అవన్నీ వికసించాయి, కలువ పువ్వులు వికసించాయి. దొంగలు మాత్రం భయపడ్డారు, వెన్నెల్లో దొంగతనం చేయడం కష్టం కదా, చీకట్లో అయితే దొంగతనం చేయడం తేలిక, లైట్లు ఆరిపోతే ఎవడి జేబులో ఎవడ చేయటం పట్టుకు కూడా తెలియదు. కాబట్టి దొంగలకి వెన్నెలంటే భయం అంట, దొంగలకి భీతి కలిగించాడు. సముద్రం ఆకాశం అని తెత్తు లేచిపోయింది. నిన్న పొద్దున పెడితేనే పూర్ణిమ ప్రభావం చూశాం కదండి, ఢామ్ ఢామ్ అని కెరటాలు లేచిపోయి. అదేమిటో తెలియదు కానీ చంద్రుడు అందులోంచి పుట్టాడనే ఉద్దేశంతో ఇంకోటో కానీ సముద్రుడు చంద్రుడు చూస్తే ఉప్పొంగిపోతాడు. సూర్యకిరణాలు వచ్చినప్పుడు అంతగా ఉప్పి పొంగిపోవడం. సముద్రం పెద్ద కెరటాలతో ఉప్పొంగింది. చల్లని కిరణములతో ఉన్న చంద్రభగవానుడు ఉదయించాడు. చకోర పక్షులకు ఆనందం కలిగించాడు. జారులకి మాత్రం, రహస్యంగా తిరిగేటటువంటి వాళ్ళకి మాత్రం భయం కలిగించాడు. ఆ రేయి రామకృష్ణులు క్షీరాన్నము గుడిచి హాయిగా పాలతో తయారు చేయబడిన అన్నం తిని కంసుడి సంగతి తెలుసు గనక ఏమాత్రము ఏమరిపాటుతనం లేకుండా తమను రక్షించుకుంటూ పిల్లల్ని రక్షించుకుంటూ కాలం గడిపారు. క్రమంగా తెల్లారింది, సూర్యుడు ఉదయించడం మొదలెట్టాడు. సూర్యభగవానుడు ఎర్రని కిరణములతో తూర్పు దిక్కున కనపడ్డాడు. అప్పటికి సూర్యుడు ఉదయిస్తున్నప్పటికీ నక్షత్రాలు మాత్రం అక్కడక్కడ కనపడుతున్నాయి, ఒకటి అర. అది ఆ దృశ్యం ఎలా ఉంది, అరుణహరి నఖర విదళిత గురు తెమిరేభేంద్ర కుంభకోట వినిర్ముక్త రుధిర మౌక్తికముల క్రియ సురపతి దిశ కెంపుతోడ చుక్కలు మెరసెన్. ఒక ఎర్రని సింహం నల్లగా ఉన్న చీకటి అని పిలువబడే ఏనుగు మీదకి దూకిందిట. సింహం ఎప్పుడు ఏనుగు కుంభస్థలం మీదకి దూకి దాన్ని చీల్చేస్తుంది. ఏనుగు కుంభస్థలం చీల్చగానే ఈ కుంభస్థలంలో పెద్ద పెద్ద ఏనుగుల కుంభస్థలంలో ఇంత ముత్యాలు ఉంటాయి. ఆ ముత్యములు అటు ఇటు వెదజల్లబడతాయి. ఎర్రని కిరణములుతో కూడిన సూర్యభగవానుడు అనే సింహం చీకటి అనే ఏనుగు కుంభస్థలం చీలిస్తే అందులో నుంచి రక్తంతో పాటు ముత్యములు ఆకాశంలో వెదజల్లబడ్డాయి అన్నట్టుగా ఈ ఎర్రని కిరణములతో నక్షత్రములు కనబడ్డాయి. ఎర్రని కిరణములు పడుతున్న నక్షత్రాలు ఎలా ఉన్నాయి, రక్తంతో తడిసిన ముత్యాలలో ఉన్నాయి. ఎందులోంచి వచ్చిన ముత్యాలు, ఏనుగు కుంభస్థలంలోంచి వచ్చిన ముత్యాలు. ఇంతగా ఏనుగు ఏమిటి, చీకటి అనే ఏనుగు. ఆ చీకటి అనే ఏనుగును చీల్చింది ఎవరు, అరుణుడు, సూర్యుడు యొక్క రథసారథి. ఎర్రని కిరణాలతో వచ్చే ఆయన, ఆయనే ఒక సింహంట. ఇంత అందమైన అలంకారంతో పద్యం రాశారు. ఆయన రావడంతో అందరూ సంధ్యావందనం చేశారు, అర్ఘ్యప్రదానం చేశారు. క్రమక్రమంగా రామకృష్ణులు కూడా స్నానం చేసి, అప్పటికి వాళ్ళకి ఇంకా ఉపనయనం కాలేదు, అందువల్ల సంధ్యావందనం మంత్రపూర్వకంగా కాకుండా కేవలం అర్ఘ్యపూర్వకంగానే చేశారు. బట్టలు ధరించారు. పిల్లలారా, మీరందరూ ముందు రంగస్థలానికి వెళ్ళండి, వెనుక మేము వస్తామన్నారు. కారణం, ఆఖరిని వెళ్ళడం వల్ల లాభాలున్నాయి, పిల్లలతో వెళితే పిల్లలకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అందుకని పిల్లల్ని తండ్రుల్ని పంపించారు. నందాదులు వెళ్ళి కంసుడికి నమస్కరించి ఏనుగు దంతాలు, గంధపు చెక్కలు, చింతపండు మొదలైనటువంటి వన్య సంపదలు కానుకలుగా ఇచ్చారు. పెరుగులు, నేతులు ఇవన్నీ కప్పంగా కట్టారు, ట్యాక్సులుగా కట్టారు. కంసుడి అనుమతి తీసుకుని ఎవరి స్థానాల్లో వాడు కూర్చున్నారు. ముందు వెళ్ళిన వాళ్ళందరికీ కూడా కుర్చీలు దొరుకుతాయి, లేటుగా వస్తే కింద కూర్చోవాలి. కొంతమంది లేటుగా వచ్చినా కిందే కూర్చుంటారు, కారణం ఎదురుగుండా కూర్చుంటే బాగా కనపడతామని. కుర్చీ వెనకుంటే మాత్రం ఏంటంటే ఎదురుగుండా కూర్చుంటే గురువుగారి ముఖం చూడొచ్చు కదా అని కొంతమంది పుణ్యాత్ములు ఎదురుగుండా కూర్చుంటారు అనుకోండి, ఎవరి అదృష్టం వాళ్ళది. అందుకని పెద్దలంతా హాయిగా ఆసనాల మీద కూర్చున్నారు. వెనుకే వచ్చిన పిల్లలు కూడా, రంగస్థలం అని చెప్పాను కదా, వృత్తాకారంలో ఉంటుంది గుండ్రంగా. కంసుడు ఇలా ఒక పెద్ద ఎత్తైన మంచి మీద ఉన్నాడు, ఎదురుగుండా మెట్లు మెట్లు కింద ఉన్నటువంటి ఆసనాల మీద వాళ్ళు కూర్చున్నారు. ఈ రంగస్థలంలోకి క్రమంగా పిల్లలు వచ్చిన తర్వాత, ఊరి వాళ్ళు ప్రముఖులందరూ వచ్చిన తర్వాత, శలుడు, తోశలుడు, కూటుడు, చాణూరుడు, ముష్టికుడు వంటి మల్లులు వచ్చారు. ఈ ఏర్పాట్లయ్యాక అప్పుడు బలరామకృష్ణులు టీవీగా నడుచుకుంటూ రంగస్థలానికి ఉన్న ప్రధాన ద్వారం దగ్గరకు వచ్చారు, సింహద్వారం దగ్గరికి. ఆ సమయానికి కువలయాపీడం అనే ఏనుగు మీద కూర్చుని దాన్ని తోలుతున్న మావటివాడు అక్కడికి వచ్చాడు. గుమ్మానికి అడ్డంగా పెట్టాడు దాన్ని. ఆ ఏనుగుని దాటి వెళ్ళాలంటే ఎవడి వల్ల కాదు, ఏనుగుని చంపాలి లేదా వాడు ఏనుగుని తీయాలి, లేదంటే మాత్రం లోపలికి ఎవరు రాలేరు. అంతలా ఏనుగు శరీరం ఉన్నది, మహాకాయం కలిగిన ఏనుగది. అటువంటి ఏనుగు మీద కూర్చుని కుంజరపాలుడు మావటివాడు కృష్ణుడికేసి బలరాముడికేసి ఏనుగుని ఉసిగొలిపాడు. ఈ ఏనుగు చాలా పరాక్రమం కలిగింది, భయంకర పరాక్రమం కలిగింది. అంత పూర్వం యుద్ధంలో 10,000 ఏనుగుల్ని పీనుగుల్ని చేసింది. అటువంటి ఏనుగుకి బాగా నల్లమందు మొదలైన మత్తు పదార్థాలు పెట్టి అంకుశంతో పొడుస్తూ ఉసిగొలపగానే ఎర్రబడిన కళ్ళతో కృష్ణుడికేసి తొండం చాచింది అది. అప్పుడు కృష్ణుడు బలరాముడు నవ్వుతూనే పరుషాలు పలక్కుండా జాగ్రత్త పడుతూనే పరుషం పలికారట. ఒరీ కుంజరపాల మా దశకు నీ ఉద్యన్మదేభేంద్రముల్ ప్రేరేపంపని లేదు త్రిప్పు మరలన్ ప్రేరేచి నన్నిన్ను గంభీరోగ్రాశని తుల్య ముష్టిహతులన్ భేదించి నేడంతకు చారంబుత్తు మహత్తరద్వపముతో సిద్ధంబు యుద్ధంబునన్. ఒరీ మావటివాడ, మేమేదో రంగస్థలంలోకి వెళ్ళి మహారాజును చూడాలనుకుంటున్నాం, నువ్వేమో ఈ ఏనుగుని మాకేసి ఢీ కొలుపుతున్నావు. ఈ ఏనుగుని మాకేసి తిప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టకు, పక్కకి తిప్పు. ఎంత చెప్పినా వినకుండా ఈ ఏనుగుతో మమ్మల్ని తొక్కించాలని చూసామనుకో, దానికి తగిన ఫలితం అనుభవిస్తావు. నిన్ను పిడిగుద్దులతో చితక్కొట్టి చంపేస్తాం. మా ముష్టిఘాతములున్నాయే, ఈ పిడికిలు గుద్దులు మామూలు గుద్దులు కావు, పిడుగులు లాంటివి. ఆకాశం నుంచి పెద్ద పెద్ద పిడుగులు ప్రళయకాలంలో పడితే ఎలా ఉంటాయో అటువంటి పిడికిలు గుద్దులు ఇవి. పిడుగులు లాంటి పిడిగుద్దులతో నీ ఏనుగుని నిన్ను యుద్ధంలో సర్వనాశనం చేస్తాం. తిప్పు అనగానే వాడు పకపకనవి తిప్పడమా, తొక్కించి చంపేస్తాను అని ఇంకా రెచ్చగొట్టి వాళ్ళకేసి తోశాడు. వెంటనే కృష్ణుడు తన దగ్గరకు వస్తున్న ఏనుగు తొండం టక్కన పట్టుకుని రెండు కాళ్ల మధ్యలో నుంచి వెనకకు వచ్చాడు. వెనక కాళ్ల సందులోంచి వచ్చి తోక పుచ్చుకుని ఈడ్చాడు. ఆ తోక పుచ్చుకుని ఈడుస్తూ ఉండడం ఎలా ఉందిట, ఇలాంటి పిల్లలకి బొమ్మ ఏనుగు ఇస్తే బొమ్మ ఏనుగుని కింద పడగొట్టినట్టుగా ఉందిట. అంత పెద్ద కోలయాపీడం పరమాత్మునికి ఒక బొమ్మ ఏనుగులో ఉంది. ఇంత ప్రపంచమే ఆయన కడుపులో ఉంటే అందులో ఈ ఏనుగెంత దాని బతుకెంత. ఆ తర్వాత బలరాముడు దాన్ని ఏడిపించాడు. తోక పుచ్చుకుని ఒకడు తొండం పుచ్చుకుని ఒకడు లాగారు, అటు తిప్పారు ఇటు తిప్పారు, దానికి దొరకకుండా తిరిగారు, కాళ్లల్లోంచి దూరేయారు, కాళ్లల్లోంచి దూరి హఠాత్తుగా ఏనుగు మీదకి లంఘించి దూకేవారు. కాలితో ఒక్క తొక్కు తొక్కారు ఏనుగుని. ఇలా ఒక గంట సేపు ఆడుకున్నారు. కాసేపు క్రమంగా ఇద్దరు ఒకళ్ళకేసి ఒకడు చూసుకుని, ఈ ఎంతసేపు ఈ ఏనుగుతో ఆటలో, దీని సంగతి చూడు అని బలరాముడికేసి చూసి కృష్ణుడు కుడి దంతం మీదకి ఎక్కాట. ఏనుగుకి రెండు దంతాలు ఉంటాయి కదా, ఆ దంతాల్లో కుడి దంతం మీదకి కృష్ణుడు ఎక్కి దూకాడు. సరిగ్గా బలరాముడు ఎడమ దంతం మీదకి దూకాడు. తొండం గట్టిగా పట్టుకుని ఇద్దరు పట్టన ఒక్కసారి తొక్కడంతో కాలితో శబ్దం చేసుకుంటూ దంతాలు రెండు విరిగి కింద పడ్డాయి. ఆ విరిగిపడిన దంతాలతో పాటు కృష్ణుడు బలరాముడు కిందకు దూకి ఆ దంతాలే పుచ్చుకుని చెరోవైపు పెట్టి కుళ్ళబొడి చంపేశారు ఏనుగుని. ఆ ఏనుగు పీరుగై నేల మీద పడిపోయింది. చిత్రం ఏంటో తెలిసిన, ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారనో సామెత ఉంది, కానీ ఎవరి ఏనుగు కింద వాళ్లే పడతారనే సామెత కృష్ణుడు సృష్టించాడు. ఈ ఏనుగు మీద ఉన్న మావటివాడు ఈ ఏనుగు ఒరిగిపోతుంటే కింద పడ్డాడు, వాడి మీద ఏనుగు పడింది, వాడు పచ్చడైపోయాడు. రోడ్ రోలర్ కింద పడిపోయిన కంకర్రాయిలాగా అయిపోయట. చివరికి వాడి ఏనుగు కింద పడి వాడే పీనుగయ్యాడు. వాడిని సంహరించి రక్తంతో తడిసిన ఈ ఏనుగు దంతాలు భుజం మీద పెట్టుకుని ఏదో గదలు పెట్టుకున్నట్టుగా ఇద్దరు ఓహం ఓహం అనుకుంటూ లోపలికి అడుగు పెట్టారు. ఇదంతా ఎదురుగుండా దొరుకుతుంది కదా. ఇప్పుడు నా ఎదురుగుండా చివరిదాకా ద్వారం కనపడుతుంటే కంసుడికి కనపడడంలో ఆశ్చర్యం ఉంది. చెత్వారం లేనివాడు వాడి పైగా. చెత్వారం అంటే ఏంటనుకుంటారు, నాలుగు ఏకం ద్వే త్రీణి చెత్వారం అండలా, అందులో ఈ చెత్వార సమభాగిన అన్నమాట. ఆ చెత్వారమే అది. తెలుగులో మనం చెత్వారం అంటున్నాం కానీ, అంటే ఉన్న రెండు కళ్ళకి ఇంకో రెండు కళ్ళు చేర్చాం. 2+2=4. అలాంటి అదృష్టవంతులు కొంతమంది ఉంటారు. చిన్నప్పటి నుంచి కూడా నాలుగు కళ్ళతో ఉంటారు. ఈ నాలుగు కళ్ళు లేనివాడు గనక, మంచి చూపు కలిగిన వాడు గనక, దూరం నుంచి ఇదంతా చూచి పళ్ళు పటపట్లు ఆడించాడు. ఇంతటి ఏనుగుని ఆడించి పీడించి చివరికి ఓడించి చంపివేశారు. వీళ్ళు సామాన్యులు కాదని అర్థమైపోయింది. వెంటనే బలరామకృష్ణుడు లోపలికి వస్తూ ఉండగానే మల్లులకేసి సైగ చేశాడు. ఏమని అన్నట్ట, అంటే శంఖ కింద పెట్టు నొక్కు నొక్కేయండి అని. ఇప్పుడు బలరామకృష్ణుడు లోపలికి రావడంతో ఏనుగు దంతాలు మూపును పెట్టుకుని ముందుగా చాణూరుడు ముష్టికుండి వెంట పెట్టుకుని దగ్గరకు వచ్చి, బలరామకృష్ణులారా మీరేనా వీరులంటే, నేను ఇంకా యుద్ధం చెయ్యాలి అంటే ఎదురుగుండా కొండల్లాంటి వాళ్ళు ఎవరో ఉంటారేమో అనుకున్నాను. మీరు చూస్తే ఎలక పిల్లలాగా కుందేలు పిల్లలాగా ఉన్నారు. మీ గురించి ఎంతెంతో విన్నాను. పూతనని చంపారట, తృణావర్తుడిని పడగొట్టారని విన్నాం, అఘాసురుడి వంటి వాడిని చంపాడని, ముష్టికుడు మొదలైనటువంటి అరిష్టుడు మొదలైన వాళ్ళని చంపాడని విన్నాం. ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం, చాలా చిత్రంగా ఉన్నది. లేత లేతగా కనపడుతున్న పిల్లలు మీరు, బహుశా వ్యాయామం చేసి శరీరాన్ని దృఢంగా మార్చుకుని ఉంటారు. అవన్నీ మనకెందుకు, కానీ మీరు మల్ల యుద్ధంలో ఆరితేరిన వాళ్ళు అని నేను విన్నాను గనక దాన్ని ఇప్పుడు మీరు రుజువు చెయ్యండి. జనములు నేర్చిన విద్యలు జననాథుల కొరకు కాదే, ప్రజలు విద్యలు నేర్చుకుంటే దాన్ని తమ మహారాజులకి చూపించాలి. ప్రజలు నేర్చుకున్న విద్యలు గవర్నమెంట్కి ఉపయోగపడాలట. లేకపోతే ఉపయోగం ఉందండి, ఒక మనిషి దగ్గర ఒక ప్రతిభ ఉంది, ఈ ప్రతిభ దేనికి, తన గవర్నమెంట్కి ఉపయోగపడాలి, తన దేశానికి ఉపయోగపడాలి. కాబట్టి జనములు నేర్చుకున్న విద్యలు జననాథులకి చూపించాలి. కంస మహారాజు గారి పరిపాలనలో ఉన్నారు గనక మీ మల్లయుద్ధ క్రీడా నైపుణ్యం ప్రదర్శించి బహుమతులు పుచ్చుకోండి. ఏమంటారు, మాతో మల్లయుద్ధం చేస్తారా అనగానే కృష్ణుడు వాడు అలా యగాదిగా చూశాడు, వాడు చూస్తే కొండలా ఉన్నాడు, ఈయన చూస్తే ఆ మాత్రం కిందకి పొట్టిగా కనపడుతున్నాడు. ఆయన అప్పటికి 8 ఏళ్ల కుర్రవాడు కదా, కుర్రవాడు ఎంత కొంచెం పొడుగ్గా ఉన్నప్పటికీ వాడితో పోలిస్తే ఆయన ఎలకలాగే కనపడతాడు. అందుకని చిరునవ్వు నవ్వి, చాణూరా, మేము సాముగరిడీలు నేర్చుకోలేదు, మేమేమి గురువుల దగ్గరికి వెళ్ళి మల్లయుద్ధంలో నైపుణ్యం నేర్చుకోలేదు. సాములు లేవు మా వలన, మా దగ్గర సాములు లేవు. పోనీ శరీరం చూసావుగా, సన్నగా ఉన్నాం. సత్వము కల్దన రాదు, శరీరంలో బలముందని కూడా చెప్పలేము, మేమేమి చెప్పలేము. అయినా మా గురించి మీరు గొప్పగా విని మాతో యుద్ధం చేయాలని సంకల్పించారు. మీ కోరిక తీర్చడం ధర్మం, ఎవరైనా ఏదైనా కోరిక కోరితే ఆ కోరిక తీర్చడం నాకు ఇష్టం. నీతో నేను యుద్ధం చేస్తాను, మా బలరాముడు ఈ ముష్టికుడితో యుద్ధం చేస్తాడు అనగానే యుద్ధానికి పిలిచింది వాడే కదా, సంతోషించాలి కదా. సంతోషించలేదు, పళ్ళు పటపట కొరికి, ఏమిరా ఎంత పొగరు నీకు, ఏకంగా నన్నే కోరుకుంటావు యుద్ధానికి, నాతో పొరగ ఎంతవాడ విసిరే నాపాటియే నీవు, నాతో యుద్ధం చేయడానికి నువ్వెంత, నీ బతికెంత, ఏదో ఎవరో సామాన్యుడైన మల్లుడిని కోరుకోకుండా నాతో యుద్ధం చేస్తానంటావా, నేను ప్రఖ్యాతి పొందినవాడిని, తెలుగువాడిని ఏమనుకుంటున్నావు, బోలెడంత బలం ఉన్నటువంటి వాడిని, సత్కులంలో ఉన్నవాడిని, పిలక పెట్టుకున్నవాడిని, నిన్ను క్షణంలో మట్టి కరిపిస్తాను రారా అని ఒక్కసారి జబ్బలు చరుచుకునేలాగా ముందుకు దూకాడు. బలరాముడు ముష్టికుడితో యుద్ధం చేశాడు. వీళ్ళు కాసేపు ఆటలాడుకున్నారులేండి, వాళ్ళకి దొరకకుండా తప్పించుకుంటూ మధ్య మధ్యలో వాళ్ళ కాళ్ళ సందులోంచి పెట్టుకొచ్చి నడ్డి మీద కాలుతో తన కింద పడకూడదు ఆడుకుంటూ ఉంటే, పాప అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఉన్నారే పౌరులు, వాళ్ళలో వాళ్ళు ఇలా అనుకున్నారట, ఎంత అన్యాయం అండి ఇది, ముక్కుపచ్చలారని పసిపాపలేమిటి, కొండల్లో ఉన్న బండల్లో ఉన్న ఇంతంత పొట్టలు ఉన్నటువంటి వాళ్ళతో యుద్ధం చేయడం ఏమిటి, ఇంతకంటే అధర్మం ఎక్కడైనా ఉందా, ఈ కంసుడి పరిపాలనలో అంతా అధర్మమే, ఎక్కడ ధర్మం ఉండదు, ఇంతమంది ఉన్నారు ఇది తప్పు అనడం లేదు, అందరికీ భయమే కదా, మన భయమే వాళ్ళకి ఉంది, అయ్యో పాపం ఈ పిల్లలు ఏమైపోతారో, ఇంతకాలం వీళ్ళు ఇక్కడికి రాకపోవటమే వాళ్ళ అదృష్టం, బృందావనంలో సుఖంగా ఉంటున్న వాళ్ళని ఇక్కడికి పిలిపించి అన్యాయం చేసి చంపుతున్నాడు, లేడా దేవుడు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు, ఆ విష్ణుమూర్తి వాళ్ళకి సాయం చేస్తే బాగుండు, ఏది విష్ణువుకి విష్ణు సాయం చేయాలట, అందుకని చేస్తే బాగుండు, మా పుణ్యఫలంతో ఈ దుర్మార్గులు ఈ పిల్లల చేతిలో పోతే బాగుండు అని రకరకాలుగా ఎవరికి తోచినట్టు వాళ్ళు అనుకున్నారు. అందరికీ వాళ్ళ మీద జాలి, సాయం చేయడానికి ఒక్కడు రాయడు. ఇక్కడ పెద్ద సమస్య ఏంటో తెలిసి, అందరికీ భక్తి ఉంటుందండో, కానీ సాయం మాత్రం ఎవడు చేయడు. రైల్వే స్టేషన్లోకి వెళ్ళానులేండి ఒకసారి, నాకు కూడా 4 సూట్ కేసులు ఉన్నాయి, నాకు అక్కడ ఉన్న వాళ్ళందరూ అయ్యో గురువు గారు లగేజ్ మీరేం వస్తున్నారా అంటాడు, కానీ ఒక్కడొచ్చి ఒక సూట్ కేసు పోయాడు. ఇంకెందుకు అక్కడ మీ ఈ భక్తి వల్ల నాకు వచ్చే ఉపయోగం ఉంది కాబట్టి ఉరికే లోపల లోపల అనమాట. అయ్యో అంటే అదొక పలకరింపు, అదొక పులకరింపు. చూడండి ఎప్పుడైనా సరే ఏ ఫ్లైట్లో అయినా పెడుతున్నప్పుడు అయ్యో గురుగారు మీ సామాన్ మీరేం వస్తున్నారా అని వచ్చిన వాళ్ళల్లో పలకరించడం అనమాట. అది కోతిపుండు బ్రహ్మరాక్షసి అంటే. కోతిపుండు బ్రహ్మరాక్షసి అంటే ఏంటంటే, కోతికి పొరపాటున ఇంత గాయం అయితే అన్ని కోతులు వచ్చి అయ్యో నీకు పుండు ఇక్కడైందా అని ఆ పుండులో గోరు పెట్టి వెళ్ళిపోతాయి, అయ్యో ఇదే పుండు అంటాయి. అందుకని క్రమంగా ఏమవుతుంది, ఇంత పుండు ఇంత అయిపోయి బ్రహ్మరాక్షసులే వారి చచ్చిపోతుంది పాపం అనమాట. అందుకే కోతికి గాయం అయితే ఇక బతకదండో అది, చూడండి మీరు అన్నీ వచ్చి కలుగుతాయి అందులో. అలాగే ఎవరన్నా నేను లగేజ్ పోసుకెడుతుంటే అసలే నా బాధనే పడుతుంటే అయ్యో మీరేం వస్తున్నారా అంటే నేను నిజంగా ఏదో ఎక్కువ బరువు వస్తున్నానేమో అని ఇంకా ఫీల్ అయ్యి నీరసపడిపోవాలన్నమాట. అలాగా అందరూ సానుభూతి చూపించేవాళ్ళే, సాయం చేసేవాడు ఒక్కడు లేడు. అందరికీ సాయం చేసే పరమాత్ముడు వీళ్ళ మాటలు విన్నాడు, ఓహో వీళ్ళు నా మీద ప్రేమతో బాధపడుతున్నారనుకుని అమాంతంగా చాణూరుడి 2 కళ్ళు పుచ్చుకుని గిర్రన కాసేపు తిప్పేట, 100 పర్యాయములు తిప్పేటండు అయ్యి, ఒకసారి కాదు గిరగిర గిరగిర గిర తిప్పాడు. 100 సార్లు ఇలా తిప్పాలంటే కొండలా ఉన్నవాడిని చేతులు ఏమైపోతాయి. అయినా ఆయన లీలా వినోదంగా తిప్పి తిప్పి నేల మీదకి వెసరగానే ఢామ్ అనే శబ్దంతో కింద పడి చచ్చిపోయాడు. నువ్వెంత నీ బతికెంత, నేను ప్రఖ్యాతి కలిగిన వాడిని అన్నవాడు యముడి దగ్గరికి పోయాడు. బలరాముడు కూడా ఇతడు నిజంగా బలభద్రుడు అని అందరూ అంటూ ఉండగా పిడికిలి పోటుతో ఒక్క పోటు పొడిచాడు గుండెల మీద ముష్టికుణ్ణి. ఆ దెబ్బతో ముష్టికుడు అంత దుష్టుడు భళ్ళు అనే శబ్దంతో నెత్తురు కొక్కుని గుండె పగిలి కింద పడి చచ్చిపోయాడు. ఈ విధంగా వాళ్ళిద్దరూ చవగానే మిగతా వాళ్ళు హడిలి పారిపోయారు. వీళ్ళే చచ్చిపోతే మనమే యుద్ధం చేస్తామని ఎవడదారిన వాడు తొరగడు పారిపోయారట. కాసేపు బలరామకృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ తమ పిల్లల్ని పిలిచి తమ మిత్రుల్ని పిలిచి కాసేపు ముష్టి యుద్ధం వేళాకోళంగా చేయటం మొదలెట్టారు. పక్కన ఉన్నటువంటి తూర్యాలు వాద్యాలు పెద్ద శబ్దంతో మోగిపోయాయి. భలే భలే కృష్ణ అని ఈ డప్పులు వాయించేవాళ్ళు వాయించారు. నిజానికి కొమ్ము బోరాలు ఊదేవాళ్ళు, ఈ హార్మోనియం వాయించేవాళ్ళు, ఈ డప్పులు వాయించేవాళ్ళు అందరూ కంసుడి దగ్గర జీతం తీసుకుంటున్న వాళ్ళు. కంసుడి విజయమునకు ఊదాలి బాకాలు. కానీ కృష్ణుడి మీద వాళ్ళకు కూడా ప్రేమ ఎక్కువైపోయి ఈ దుర్మార్గులు తెచ్చిపోగానే భలే అని వాళ్ళు వాయించడం మొదలెట్టారట. కృష్ణ మురారి అంటూ మొదలెట్టారు. దాంతో కంసుడికి మండిపోయింది. నా జీతం తీసుకుంటూ వాళ్ళని ప్రశంసిస్తారా అని, ఆపండి నిశ్శబ్దం పాటించండి అని ఒక్క పెట్టున లేచి మంచి మీద అరిచాడు. ఎక్కడి వాళ్ళు అక్కడ నిశ్శబ్దంగా ఆగిపోయారు. ఒక్కడు మాట్లాడితే ఒట్టు ఎవరక్కడ. ఈ దుర్మార్గుడైన నందుండి బంధించండి, ఇక్కడికి వచ్చిన గోపాలకులందరినీ చంపివేయండి, ఈ పిల్లవాడిని ఇద్దరినీ కూడా బలరాముడి కృష్ణుడిని కత్తులతో కొళ్ళబడి చంపేయండి, వీళ్ళ మూటా ముల్లే దోచుకోండి, కనిపించిన వాడిని చంపండి రోజు చంపండి అని అరిచేట. పిచ్చెక్కిపోయి అలా అరుస్తూ ఉండగానే కృష్ణుడు ఇక్కడి నుంచి ఎగిరి ఎత్తుగా ఉన్నవాడి మంచి మీదకు దూకాడు. సింహాసనంలో ఉన్న ఎత్తైన ఒక మంచి అన్నమాట. పొలాల్లో పూర్వం కట్టేవారు చూసారా మంచి అని, అటువంటి మంచి ఉన్నది, దాని మీదకి దూకాడు. ఎగిరి దూకగానే వాడు కూడా కత్తి దూశాడు. కత్తి దూసినా అసలు కత్తి ఎత్తే అవకాశం ఇవ్వకుండా వాడి కిరీటం తీసి జుట్టు పుచ్చుకుని పైనుంచి ఈడ్చి కింద పారవేయడంతో ఒక్క క్షణకాలంలో లెప్తకాలంలో చచ్చిపోయాడు కంసుడు. నిజం చెప్పాలంటే కంసుడిని అంతకు పూర్వం ఎంతోమంది యుద్ధం చేసి ఓడించలేకపోయారు. జరాసంధుడు కూడా కంసుడితో యుద్ధం చేసి ఓడిపోయి తన కూతుళ్ళని ఇచ్చి పెళ్లి చేసి అల్లుడిని చేసుకున్నట్ట. అంతటి వీరుడు కానీ తన దగ్గర పనిచేసే మల్లులు చేసినంతసేపు కూడా యుద్ధం చేయకుండా ఒక్క దెబ్బకి కింద పడి చచ్చిపోయాడు. చావడంతో వాడి శరీరంలోంచి ఒక జ్యోతి పైకొచ్చి కృష్ణుడిలో కలిసిపోయింది. కారణం, వాడు అన్నం తింటున్నా, మంచినీళ్లు తాగుతున్నా, సర్వకాల సర్వావస్థల్లో కృష్ణుడినే తలుచుకుని కృష్ణుడి మీద భయంతో ఉండేవాడు. అందువల్లే వాడికి ప్రపంచమంతా కృష్ణమయమైపోయింది. విరోధంతో కృష్ణమయంగా చూశాడు ప్రపంచాన్ని. దీన్ని వైరభక్తి అంటారు. నిజానికి మనకి భక్తి కంటే వైరభక్తే గొప్పది. ఇందువల్ల భక్తితో ఉంటే ఒక్కసారి కృష్ణ అంటారు, గోవింద అంటారు, మళ్ళీ బయటకు వెళ్ళాక నాలుగింటికి టీ ఇవ్వలేదు, ఏం పురాణం వింటామండి అంటారు. ఈ భక్తి టీ మీదకు పోతుంది. కానీ దిక్మాలు గొడవ, ఎంత భక్తి ఉన్నా భగవంతుడి మీద ఉన్న దానికంటే ఆహారం మీదకి, అందులో ముఖ్యంగా ఈ టీ కాఫీల మీదకి ఉన్నంత చిత్తశుద్ధి, వాటి మీదకి వెళ్ళే భక్తి, ఈ లౌకికం మీదకి ఉన్నటువంటి దృష్టి పరమాత్మ మీద ఉండదు. అదే శత్రుత్వం ఉంటేనో ఎవరి మీద పగుంటే వాడిని రోజు తిట్టుకుంటూనే ఉంటాం. వాడు దుర్మార్గుడు, వాడు పాపాత్ముడు అని తిట్టుకుంటే వాడే తెలుసుకుని కొంతకాలానికి వాడైపోతామట. కృష్ణుడి మీద ద్వేషంతో కృష్ణుడిని చంపుతాను, కృష్ణుడిని నరుకుతాను, కృష్ణుడికి నేను విరోధిని అనుకుంటూ నిరంతరం కృష్ణనామస్మరణం చేయటం వల్ల, ప్రపంచమంతా కృష్ణుడినే చూడటం వల్ల మరణించగానే కంసుడు కృష్ణుడిలో ఐక్యమైపోయాడు. వాడొక అదృష్టవంతుడు. ఇప్పుడు వెంటనే ఏం జరిగింది అక్కడ? కంసునికి వరుసగా 8 మంది సోదరులు ఉన్నారని చెప్పాను కదా, యజ్ఞరోధుడు, గహ్వుడు, జిహ్వుడు, మాధ్యుడు, అందులో కూడా ఒక ముష్టికుడు ఉన్నాడు. ఇలాంటి వాళ్ళు 8 మంది తమ్ముళ్ళు, కంసుడి తమ్ముళ్ళు. వాళ్ళందరూ ఇది చూడగానే పళ్ళు పటపట కొరికారు. యజ్ఞరోధుండును గహ్వుడును మొదలుగా నానాయుధానేక సామగ్రిన్ కంసుని సోదరుల్ గవియుడున్ మాధ్యద్గజేంద్రాభుడై ఉగ్రుండై పరిఘాయుధోల్లసితుడై ఉండొండ చండాడి కాలాగ్రక్షోణికి పుచ్చరాముడు గరీయస్థేముడై వారలన్. ఈ యజ్ఞరోధుడు, గహ్వుడు మొదలైన కంసుని తమ్ముళ్ళందరూ ఆయుధాలు పుచ్చుకుని ఈ కుర్రవాళ్ళని చంపండి, నరకండి అని అరుచుకుంటూ వస్తూ ఉంటే, కృష్ణ ఇక నువ్వాగు, మామయ్యని చంపావు, ఈ చిన్నమావలు పిన్నమావల సంగతి నేను చూసుకుంటాను అని ఓ పరిఘ అని ఒక ఆయుధం తీసుకున్నాడు. ఇనపగడి అనమాట అది. ఆ ఇనపగడి లాంటి ఆయుధం తీసుకుని రండి రండి అని ఒక్కొక్కడిని పిలిచి రావడంతో వాళ్ళ నెత్తి మీద ఢామరో దెబ్బ కొట్టేవాట. కొబ్బరికాయలు పగిలినట్టుగా వాళ్ళ తలకాయలన్నీ పగిలిపోయాయి. ఈ 8 మందిని రంగస్థలంలో చంపి పారవేసి యమధర్మరాజు గారి దగ్గరికి పంపించేశాడు. ఈ సోదర సహితంగా తన తమ్ముళ్లతో పాటుగా కంసుడు ఆ క్షణమే చచ్చిపోయాడు. కంసుడి భార్యలు పరుగు పరుగునొచ్చి భర్త మీద పడి ఏడవడం మొదలెట్టారు. ఎంత పని చేసావు, ఎన్నోసార్లు మేము చెబితే మా మాట వినలేదు. కృష్ణుడు పరమాత్మ అని నారదుడు వంటి వాళ్ళు చెబితే ఆ మాట చెవిని పెట్టలేదు. ప్రపంచంలో ప్రాణులకి హాని చేసిన వాడు ఎవడన్నా కొంతకాలం సుఖంగా ఉంటాడా? భూతములకు, పంచభూతాలకి, ఈ లోకంలో ఉన్న ప్రాణులకి అపకారం చేశావు. ఆ ప్రాణులంతా పరమాత్మతో మొరపెట్టారు. ఆ పరమాత్ముడు ఈ రూపంలో వచ్చి చంపివేశాడు. అదే నువ్వు బుద్ధిగా ఉండి ఎవరికీ ద్రోహం చేయకుండా ఉండి ఉంటే ఈరోజు సుఖంగా ఉండేవాడివి. ప్రపంచమంతా ఏలేవు, కానీ ఇంద్రియ ప్రపంచాన్ని అదుపులో పెట్టలేక నశించిపోయావు. చూసావా, ఈ సామ్రాజ్యం అంతా పోయింది. మంచం మీద పడుకుంటే మెత్తగా లేదనేవాటండోయ్, ఇదేం రూమ్ అండి, ఏసీ సరిగ్గా లేదు, మెత్తగా లేదు, పరుపు అనేవాట. ఇప్పుడు కింద నేల మీద ఎలా పడుకుంటున్నావు నేర్చింది. చివరి రోజుల్లో అదేంటో విచిత్రం కదా. ఇప్పుడు ఇన్ని ఏసీలు కావాలి, రూములు కావాలి, కింద కూర్చోలేము, అప్పుడు మాత్రం దజ్జగా బలి పడుకుంటామండి, అసలు నేల గుచ్చుకోదు. అలా అయిపోయిందా నీ బతుకు అని ఏడుస్తూ ఉంటే అప్పుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, అత్తయ్యలు ఏడవకండి, వీరుడిలాగా పోరాడి మరణించాడు, ఎప్పటికైనా మరణం తప్పదు, అతడు వీరోచితంగా పోరాడాడు, వీరస్వర్గానికి వెళ్ళాడు అని వాదార్చి కంసుడికి వాడి సోదరులకి చేయవలసిన అంత్యకార్యాలన్నీ భటుల ద్వారా చేయించాడు. ఇవన్నీ అయ్యాక అప్పుడు చెరసాల దగ్గరికి వెళ్ళాడు. చెరసాలలో దేవకీ వసుదేవుల స్థానానికి వెళ్ళి దూరం నుంచే వాళ్ళకి నమస్కరించాడు. పెద్ద తాళంకప్ప వేసేటవాడు. ఇప్పటికీ మధురలో కృష్ణుడు పుట్టిన దేవకీ వసుదేవులు బంధింపబడి ఉన్న చెరసాల అలాగే ఉన్నది. మళ్ళీ మనం బృందావనం వెళ్ళినప్పుడు అక్కడ చూసుకోవచ్చు. ఏముంది, చాలా గొప్ప స్థలం అది. ఆ స్థలంలో పరమాత్ముడు పుట్టడం వల్ల ఆ చెరసాలకు కూడా విలువ వచ్చింది. పరమాత్ముడు ఎక్కడుంటే అక్కడ అది తీర్థస్థలం అవుతుంది. పాపం ఆ మధ్యన ఒక సాధువు, దాని గురించి చెప్పాలంటే కొంచెం నవ్వు వస్తుంది అనమాట, తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ ఉన్నాడు, మొత్తం పోలీసులు పట్టుకున్నారు ఓ సాధువుని. జడ్జి గారు, ఏమిటయ్యా నువ్వు చూస్తే సాధువి, నీ గురించి చాలా గొప్పగా ఉన్నావు, నువ్వేమిటి ఈ పోలీసులు చేతిలో పడ్డం ఏమిటంటే, ఏం చెప్పనండి, కృష్ణ జన్మస్థానం అనేటటువంటి తీర్థస్థలం ఎక్కడుంది అని అడిగానండి. అడిగితే తిన్నగా ఉండక కూచివారు, కృష్ణ జన్మస్థానానికి డబ్బులు ఖర్చు పెట్టుకోక్కర్లేదు, పక్కవాడి జేబులో చేయిబెట్టి పరుసు తీస్తే నిన్నే తీసుకెడతారని చెప్పారు, అది నిజం అనుకున్నానండి. కూచివారు ఎంత ఇలా అంటారని నేను అనుకోలేదండి, కొంటిగా అన్నారని తెలియదండి, నిజంగా అనుకున్నట్టు పాప సాధువు కదా, కృష్ణ జన్మస్థానానికి వెళ్ళడానికి డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు, పక్కవాడి జేబులో ఉన్న డబ్బులు తీసేయన్నట్టు ఆయన. అందుకని పక్కవాడి జేబులో చేయట్టి పరుసు కొట్టేశాట. వెంటనే పోలీసులు వచ్చి పట్టుకున్నారు. తీసుకొస్తే ఇదిగో ఇదే కృష్ణ జన్మస్థానం, నాకు అర్థమైందండి అన్నట్ట. కాబట్టి తీర్థయాత్రలన్నిటికీ కొంచెం డబ్బులు ఖర్చు పెట్టాలి. మీలో ఎవరైనా కృష్ణ జన్మస్థానానికి వెళ్ళాలనుకుంటే ఖర్చు పెట్టక్కర్లా, చాలా తేలిక. ఎందుకంటే ఆయన పుట్టింది జైల్లో గనక, ఆ జైలు పరమాత్ముడు పుట్టడం వల్ల పవిత్రమైంది. ఇప్పుడు చెరసాలలో ఉన్న దేవకీ వసుదేవులకి నమస్కరించి దగ్గరికి వెళ్ళి దానికి ఉన్నటువంటి పెద్ద తాళాన్ని వెంటనే బద్దలు కొట్టించి తీయించి దగ్గరికి వెళ్ళి పాదాలు పట్టుకున్నాడు కృష్ణుడు. బలరాముడు కూడా తల్లికి నమస్కరించాడు, తండ్రికి నమస్కరించాడు. వాళ్ళు వీళ్ళని చూసి లోకేశ్వరులు, వీళ్ళు ఈ కృష్ణుడు పుట్టినప్పుడే విశ్వరూపం చూపించాడు, అటువంటి పరమాత్మని కొడుకు కింద ఎలా దగ్గరికి తీసుకుంటాం అని మనస్సులో నమస్కరించారు తప్ప కౌగిలించుకోలేదు, ఆదరించలేదు. భగవంతుడని తెలిసాక ప్రేమ చూపించలేమట, భక్తి చూపిస్తాం. అది కృష్ణుడు కనిపెట్టాడు. ఓహో, మా అమ్మ నాన్న నా మీద భక్తి తప్ప ప్రీతి లేకుండా ఉన్నారు అని వెంటనే వైష్ణవమాయ అలా ప్రయోగించాడు. ఇంకేముంది, వైష్ణవమాయ అనగానే టీ కాఫీ దాని మీద కలిపోతుంది దృష్టి. ఆ వైష్ణవమాయ అలా ప్రయోగించడంతో అప్పటిదాకా వీళ్ళు లోకేశ్వరులు, మహాత్ములు అనుకుంటున్న దేవకీ వసుదేవులు అన్నీ మర్చిపోయి నా బాబు అంటూ వీళ్ళ దగ్గరికి వెళ్ళి గౌగులించుకున్నారట. ఎంత విచిత్రమైందండి ఆ మాయ. అప్పటిదాకా ఉన్న భక్తి క్షణంలో పోతుందన్నమాట, మాయదారి మాయ. అందుకే దాన్ని మాయదారి మాయ అన్నాను నేను. వెంటనే కృష్ణుడు ప్రేమతో, తల్లి తండ్రి మమ్మల్ని కన్నారు, కానీ మా అచ్చట్లు ముచ్చట్లు చూసే అవకాశం మీకు లేకుండా ఈ దుర్మార్గుడు మిమ్మల్ని చెరసాల్లో పెట్టడం వల్ల మేము నందుడి దగ్గర పెరిగాం, ఇంతకాలం మీకు సేవ చేయలేకపోయాం, మీరు చెరసాలలో ఉన్న విషయం తెలిసినా మిమ్మల్ని రక్షించలేకపోయాం, ఇన్నాళ్ళకి మిమ్మల్ని రక్షించాం, మీకు సేవ చెయ్యని ఈ పుత్రుల్ని క్షమించండి అన్నట్టు పాపం. అప్పుడు వాళ్ళు ప్రేమతో కౌగిలించుకుని, నువ్వేం చేస్తావు నాయనా, ఇది మా కర్మ అన్నారు. వాళ్ళు కూడా ఇది నీ తప్పనలా, మా యోగం అన్నారు. తదనంతరం మరో పక్కన ఇంకో చెరసాల్లో కంసుడి తండ్రి ఉన్నాడు, ఆయన పేరు ఉగ్రసేనుడు. కంసుడు కన్న తండ్రిని జైల్లో పెట్టాడండో, వాడు చాలా భక్తి కలిగిన వాడు, జనకభక్తి, పితృభక్తి అంటే వాడి దగ్గర నేర్చుకోవాలి. చెరసాల్లో తండ్రిని పెట్టి తాను పరిపాలన చేసుకుంటున్నాడే, అందుకని ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ ఉగ్రసేన మహారాజుని కూడా చెరసాల్లోంచి బయటికి తీసుకొచ్చి ఆయనని తిరిగి సింహాసనం మీద కూర్చోబెట్టి అనగా యయాతి శాపమున యాదవ వీరులకు నరేశరాసనమునుండరాదు. మహాత్మా, నీకు తెలియందేముంది, ద్వాపర యుగం పూర్తయ్యేదాకా సింహాసనం మీద కూర్చునే అధికారం మాకు లేకుండా యయాతి మహారాజు మా యాదవులకు శాపం ఇచ్చాడు. ఆ శాపం వల్ల ఈ ద్వాపర యుగం కలియుగం వచ్చేదాకా మేము సింహాసనం మీద కూర్చోకుండా పక్క నుండి పరిపాలన నడిపిస్తూ ఉంటాం. అందువల్ల నువ్వే మళ్ళీ తిరిగి సింహాసనం మీద కూర్చో, మేము నిన్ను పూజిస్తాం. నా శాసనం వల్ల ఇంద్రాది దేవతలు కూడా నీకు కప్పం కడతారు. ఇక ఈ మానవుల సంగతి చెప్పేదేముంది అని మన్నించి వెన్నుడు ఉగ్రసేనుణ్ణి రాజుని చేశాడు. తిరిగి కంసుడి తండ్రినే సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అందుకే మధురా నగరానికి ఇప్పటికి కూడా ప్రభు ఉగ్రసేనుడేట. ఆయన అదృశ్య రూపంతో ఆ మధుర నగరాన్ని చూస్తాడు. అందుకే మధురకు వెళ్ళగానే నాలుగు రోడ్ల కోడల్లో రాజా ఉగ్రసేన్ అని ఆయన విగ్రహం ఉంటుంది. ఉగ్రసేనుడు, అగ్రసేనుడు అంటారు తెలియక వీళ్ళు. సంస్కృతంలో ఉగ్రసేనుడనే ఉంటుంది వ్యాసభాగవతంలో. ఆ ఉగ్రసేనుడు రాజయ్యాడు. ఇప్పుడు నందుణ్ణి దగ్గరికి పిలిచాడు కృష్ణుడు. నందుణ్ణి కౌగిలించుకుని కాళ్ళకి దండం పెట్టి ఎంత మంచి మాట అన్నాడండి కృష్ణుడు. తండ్రిని జోడము తల్లి జోడము యశోదాదేవియున్ నీవు మా తండ్రిన్ తల్లియునంచు నెంచెదము. సద్ధర్మంబుల తొల్లియే తండ్రుల్ బిడ్డల నిట్లు పెంచిరి భవత్ సౌజన్య భావంబునన్ తండ్రి. ఎంతటి వారమైతిమి కదా తత్తద్వయో లీలలు. నాన్న, మేము పుట్టాక మా తండ్రిని చూడలేదు, మా తల్లిని చూడలేదు. ఏదో వయస్సు వచ్చిన తర్వాత మాత్రమే వీడు తండ్రి ఈమె తల్లి అని తెలుస్తుంది. పుట్టినప్పుడు చెరసాల్లో పుట్టినప్పుడు చూసుంటామేమో కానీ తర్వాత చూడలేదు, తండ్రిని చూడలేదు, తల్లిని చూడలేదు. యశోదాదేవి నువ్వు మా తండ్రి తల్లి అనుకుంటున్నావు. ఈ పద్యంలో చమత్కారం కనిపెట్టండి. యశోదాదేవియు నీవు మా తండ్రిని తల్లియునంచు నెంచెదము. యశోద తండ్రిట, ఈయన తల్లిట. అంటే యశోద నందుడు ఇద్దరు ఎంతో ప్రేమతో కృష్ణుడు చూసినా ఒక్కనాడు కూడా నందుడు కృష్ణుడి ఇంత మాట అనలేదు. ఒక్కసారి యశోద కృష్ణుడి రోటికి కట్టిందా లేదా, చిన్న శిక్ష వేసిందా లేదా? ఆ చిన్న శిక్ష కూడా వెయ్యని నందుడు తల్లి శిక్ష వేయటం వల్ల యశోద తండ్రిట. అందుకని యశోదాదేవియు నీవు మా తండ్రిని తల్లియునంతు నెంచదం. నందుడు యశోదల్లో ఎవరు తండ్రో ఎవరి తల్లో తెలియదు. సాధారణంగా తండ్రి కోపిష్టయితే తల్లి బాగా చూస్తుంది, తల్లి కొంచెం కోపం ఉంటే తండ్రి బాగా చూస్తాడు. ఇద్దరూ ఒకే రకంగా పిల్లల్ని తిట్టకుండా పెంచడం ఎంత కష్టం అండి, చాలా కష్టం. గదిలో పెట్టేసి పిల్లల్ని ఉయ్యాల్లో పడుకోబెట్టి ఆ గదిలో ఎవరూ లేకపోతే పిల్లలు బాబోయ్ బాబోయ్ అని ఏడుస్తూ ఉంటే ఏ తాత వెళ్ళి తీయాలంటే ఎంత కష్టం, అవునా? అది అన్యాయం. పిల్లల్ని ఒక్క క్షణం విడిచిపెట్టకుండా జాగరూకతతో ఏమరిపోటు లేకుండా ఎంతో ప్రేమతో పెంచిన మహానుభావులు వాళ్ళు. అందుకే ఆయన ఏమన్నాడు, యశోద అదేవియు నీవు మా తండ్రిని తల్లియునంచు నెంచెదం. ఇలాంటి తల్లిదండ్రులు ఎంతమందికి ఉంటారు? నాకు దక్కింది అదృష్టం. అందుకు చెప్తున్నా నేను ఎంత అదృష్టవంతుడి అంటే ఈ విషయంలో మా అమ్మ ఎంతో సహనపుర్రారు, అందులో సందేహం లేదు. కానీ మా అమ్మకంటే వెయ్యి రెట్లు సహనం మా నాన్నగారికి. ఒక్కనాడు ఒక్క ముక్క అన్నారటండి పిల్లల్ని ఆయన జీవితంలో. ఎప్పుడు తిట్టడం కానీ కొట్టడం కానీ, ఎవరైనా పరుషంగా పలికితే ఒప్పుకునేవారు కాదు. ఎవరి మీద కోపం వస్తే ఒరి నీ పెళ్ళాం మొగడా అనాలి అనేవారు. నీ నోట్లో పంచదార పోయి అనమనేవారు. ఎవరి మీద కోపం వచ్చి తిట్టితే ఒరి దరిద్రపు పొట్టుగాడు అనకూడదట, దరిద్రం దానా దరిద్రపు గొట్టు దానా అనుకోండి, ఐశ్వర్యం వడానరా, అలా అనగానగా ఐశ్వర్యం నీకు పొడుతుందనేవారు. ఎంత బాగుందండి అది. మరి అలా నేర్పారు సంస్కారం ఆయన, అదొక అదృష్టం. తల్లిదండ్రుల ప్రేమని పుణికి పుచ్చుకొని పెరిగినటువంటి వాడు ఈ ప్రపంచంలో అందరికంటే అదృష్టవంతుడు. తల్లి తండ్రి పట్టించుకోకపోతే ఏ హాస్టల్లోనూ చదువుకోవడం వల్ల ఏమవుతుంది, బండతనం వస్తుంది, మొండితనం వస్తుంది, సక్రమంగా జీవితం నడపడం రాదు. చిన్నప్పటి నుంచి ప్రేమతో చూసి పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టి అప్పుడు పెద్దయ్యాక హాస్టల్కి పంపాలి. కానీ ఏ బాధ్యత లేకుండా తోసేస్తే ఏదో గోడ మీద వాటంలో గోడ మీద పిల్లిలా పెరుగుతారన్నమాట. అందుకే ఈ పద్యం నాకు చాలా ఇష్టం. యశోదాదేవియు నీవు మా తండ్రిని తల్లియునంచు నెంచెదము. సద్ధర్మంబులం తొల్లి ఏ తండ్రులు బిడ్డలనిట్లు పెంచిరి. తల్లి ధర్మం తండ్రి ధర్మం పరిపాలిస్తూ తల్లిదండ్రులు ఎవరైనా పిల్లల్ని ఇలా పెంచారా? ఇంతవరకు ఇలాంటి తల్లిదండ్రుల్ని నేను ఎక్కడా చూడలేదు. మీ పుణ్యం వల్ల, మీ ప్రేమ వల్ల, మీ మంచితనం వల్ల తండ్రి నంద మేము ఇంత వాళ్ళం అయ్యాం, మేము ఇంత గొప్పవాళ్ళం అయ్యామంటే, ఇన్ని లీలలు చేశామంటే ఇది నీ పుణ్యం, మా అమ్మ యశోద పుణ్యం, మీ వల్ల మేము గొప్పవాళ్ళం అయ్యాం అని చెప్పాడు ఆయన. ఇది నా ప్రభావం లేదు, కానీ ఏం చేస్తాం, చిన్నప్పుడు నీ దగ్గర పెరిగాక పెద్దయ్యాక ఇప్పుడు దేవకీ వసుదేవులు చూడాలి కన్న తల్లిదండ్రులు కనుక. మీరందరూ ఒకచోట ఉండడం ఇప్పుడు ధర్మం కాదు. ప్రస్తుతం నువ్వు ఏమీ మాట్లాడకుండా ఈ పిల్లల్ని పెద్దవాళ్ళని తీసుకుని బృందావనానికి వెళ్ళిపో. ఇక్కడి వారికి మేలు చేశాక సమయం చూసుకుని మీకు దర్శనమిస్తాను. నేను రావడం లేదనే వెంగతో ఆగవద్దు, వెళ్ళిపో అనగానే ప్రణయ విహ్వలభావుడైపోయాడు పాపం నందుడు. ప్రేమతో కదిలిపోయాడు. కృష్ణుడిని చూడకపోతే ఒక క్షణం ఉండలేరు వాళ్ళు. నందుడు ఉండలేడు, యశోద ఉండలేదు. ఇప్పుడేమో ఈయన వెళ్ళిపోమ్మంటున్నాడు, ఏం చేస్తారు? కృష్ణుడి మాట కాదనలేరు. అందుకని కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకుని తల వెనక్కి తిప్పలేక వెళ్ళిపోయాడు పాపం. మళ్ళీ కృష్ణుడు అసలు దర్శనమిస్తే ఒట్టు. కృష్ణుడికి 120 వచ్చాక అది కూడా ప్రభాస క్షేత్రంలో ఒకసారి గ్రహణ స్థానానికి వచ్చారు యశోద నందుడు. అప్పుడు దర్శనమిచ్చాడు, అప్పటిదాకా మళ్ళీ దర్శనం అవ్వలేదు. కారణం, నందుడు యశోద కోరిన కోరికని మీకు ఇదివరకు భాగవతంలో చెప్పారు. నైమిశారణ్యంలో 8 వచ్చేదాకానే కృష్ణుడిని పెంచాలని కోరుకున్నారు వాళ్ళు. ఆ కోరిక అలా తీరింది. అందుకని కోరేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కోరుకోవాలి. అన్నిటికీ తొందరపడి వద్దనకూడదు. ఇద్దరు కలిసి పారాయణ చేయండి అన్న అనుకోండి, ఎందుకు అన్నావు అనుకో, నీ బతుక్కి నువ్వు ఎక్కడ కదలేకుండా ఒక్కడే అలా కూర్చోవాలి. చెప్పింది వినడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. గురువులు క్రాంతదరుసులు, ఏం చేయాలో వాళ్ళకి తెలుస్తుంది, సామాన్యుడికి అది తెలియదు. అందువల్ల పెద్దలు ఏదైనా చెబితే వద్దు అనకూడదట. వద్దు అంటే ముద్దై పుడతాంట. సరే, అయినా అదృష్టంలేండి, 8 పెంచారు. ఆ తర్వాత నందుడికి ఎలాగో వెళ్ళిపోయాడు, ముక్తి వచ్చింది. కానీ యశోదాదేవి మళ్ళీ ఒకళ్ళమాలికగా పుట్టవలసింది. కృష్ణుడి పెళ్ళి చూడకపోవడం వల్ల ఒకళ్ళమాలికగా పుట్టి మళ్ళీ శ్రీనివాసుడిని పద్మావతిని చూసుకుంది. అందుకే నేను ప్రత్యేకంగా చెప్పింది ఏమిటి, ఇక్కడే ఉన్నాయి వెంకటేశ్వర విలాసం పుస్తకాలు. అయితే 5 5 hours 30 చాలా చిన్న పుస్తకం అది, రోజు 1 కూర్చుంటే చాలు. చాలా లాభం దానివల్ల. అదొక అపూర్వ గ్రంథం, మంత్రగ్రంథం, శుభాలిచ్చే గ్రంథం. ఇటువంటి క్షేత్రంలో పారాయణ చేయండి. 5 rows 30 పారాయణ చేయలేని వాళ్ళు 3 తీసుకుని 3 hours 18 అన్నా చెయ్యండి. ఎంతో కొంత పారాయణ చేయండి. ఒక్క అక్షరమైన చాలన్నాడండి. శ్లోకం శ్లోకార్థమేవవా, ఒక శ్లోకం కానీ ఒక అర్ధ శ్లోకం కానీ ఏదైనా పర్వాలేదు. ఏకైకం అక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం, ఒక్కొక్క అక్షరమే మహాపాపాలు తొలగిస్తుంది. క్షేత్రాలకు వచ్చినప్పుడు శ్రమ ఎక్కువ ఉండొచ్చు కాక, నిద్ర తక్కువ ఉండవచ్చు కాక, 4 టీ ఒక్కొక్కసారి అందకపోవచ్చు కాక, అయినా అలసటను విడిచిపెట్టి ఆ ఒక్కటి అడగకుండా హాయిగా చేసుకోగలిగితే దానివల్ల వచ్చే లాభాలు అంతా ఎంత కాదనమాట. ఈ కార్యక్రమాలు తొడదొక్కడిగా ఉన్నట్టు అనిపించినా ఇది ఒక గొప్ప అద్భుతమైన తపస్సు. తపస్సు అంటే తెలుసుగా వేడి. శ్రమ వల్ల, నిద్ర తక్కువగా ఉండడం వల్ల శరీరానికి వచ్చే తాపం ఉందే, అది తొందరగా భగవంతుడిని మనకి ఇస్తుంది. ఈ జన్మలోనే ముక్తి వచ్చేలా చేస్తుంది. అందుకని ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు పొద్దున్నే లేవడం, యజ్ఞం చేయటం, పరుగు పరుగులు గుడికి వెళ్ళడం, మళ్ళీ పురాణానికి రావడం, మళ్ళీ పూర్ణాహుతిలో పాల్గొనడం, మళ్ళీ గోవిందాండం, కాసేపు అన్నం తినేసరికి, విశ్రాంతి తీసుకునేసరికి సాయంత్రం అవ్వడం, మళ్ళీ పురాణం వినడం, ఇలా జరుగుతుంది. దీనివల్ల లాభం ఏంటంటే శరీరం అంతా పవిత్రమైపోతుందట. అగ్నిలో పడిన దూది భస్మం అయిపోయినట్టుగా మన పాపాలు ఇక్కడ భస్మం అయిపోతాయి. బంగారం అగ్నిలో పడితే ఎలా అయితే దానిలో ఉన్న మలినం తొలగిపోతుందో, అలాగే ఈ కార్యక్రమాలు ఇంత వేగంగా ఇంత ఎక్కువగా చేయటం వల్ల, నిరంతర భగవన్నామస్మరణం వల్ల, భగవత్ కథాశ్రవణం వల్ల బంగారంలా పవిత్రం అయిపోతాం. చాలామందికి చెప్పాము, నేను చెప్పడం కాదు, వ్యాసుడు చెప్పిన మాటే చెప్పాను. ఈ సప్తాహాలు పదే పదే చేయటం వల్ల ఈ జన్మలోనే ముక్తి వస్తుంది. ఒకవేళ ఏదన్నా చిన్న చితకో లోపం ఉంటే అప్పుడేమవుతుంది, ముక్తి రాకపోయినా పవిత్ర జన్మ వస్తుంది. ఈ జన్మలో కాకపోతే ఇంకో జన్మలో అయినా ముక్తి వస్తుంది.